లోపలి మనిషి. శ్రవణ పుస్తకం 45వ అధ్యాయం. అభిప్రాయ సేకరణ. యువర్ అటెన్షన్ ప్లీజ్, లేడీస్ అండ్ జెంట్లీమెన్, యువర్ అటెన్షన్. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 987 విమానం ఢిల్లీ నుంచి వచ్చి ఉన్నది. మళ్ళీ వినండి. అఫ్రోజాబాద్ విమానాశ్రయంలో విలక్షణమైన సందడి, మర్మర ధ్వని సంచలనం చోటు చేసుకున్నాయి. ఓ పెద్ద గుంపు ఉమ్మడి లక్ష్యం వైపు సంభ్రమంతో ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. ఖాదీ దుస్తులు, గాంధీ టోపీలు ధరించిన ఓ పెద్ద పటాలం విమానం నిలిచి ఉన్న ప్రదేశానికి స్వయం చోదకంగా సాగిపోతుంది. గ్రౌండ్ సిగ్నల్ మీద చేతిలో పసుపు రంగు టేబుల్ టెన్నిస్ బ్యాట్ లాంటి ఒక పలక ఉంది. దానిని ఊపుతూ రాకాసి ప్రమాణంలో ఉన్న విమానం ఎక్కడ ఆగాలో అతడు నిర్దేశిస్తున్నాడు. ఏనుగు చేత ప్రదక్షిణం చేయిస్తూ ఒక స్టూలు మీద కూర్చునేలా చేసే సర్కస్ రింగ్ మాస్టర్ను గుర్తు చేస్తున్నాడు. ఆగ్రహం పొగలు కక్కుతూ అదే పనిగా కర్ణ కఠోరంగా బుసబుస ధ్వని చేస్తూ ఆ భారీ జుంబో ఎట్టకేలకు అతడు ఆగమన చోటే ఆగిపోయింది. ఈ లోపల ఖాదీ పటాలం విమానం ద్వారం వద్ద ముగిపోయింది. ప్రయాణికులు దిగటానికి ఉపయోగించే నిచ్చెనను కూడా అతి కష్టం మీద అంగుళంగుళంగా విమానం వైపు జరగటానికి అనుమతించడానికి కూడా ఆ మూక సహించలేనట్లు కనిపించింది. తలుపు తెరుచుకోగానే ప్రత్యక్షమయ్యే తొలి ప్రయాణికుడు సాధారణంగా VIPA అవుతాడు. రాజకీయవాదులకు సహజ సిద్ధమైన నమస్కార భంగిమలో వలె చేతులు జోడించాడు. అతడి వేళ్లకు ఉన్న వజ్రపు టుంగరాలు ఉదయ సూర్య కిరణాలు పడి ధగధగ మెరిసిపోతున్నాయి. చప్పుడు ముక్కు, పొడుచుకొచ్చిన పళ్ళు, బట్టతలతో ఉన్న ఆ మనిషి మీద వేలాది కళ్ళు వాలిపోయాయి. అంధవికారానికి అతి చక్కని ఉదాహరణగా అతడిని అభివర్ణించవచ్చు. అయితే ఇప్పుడు అతడే అందరి దృష్టిలో రాజకీయ మన్మధుడు. భారతదేశంలోని రాజకీయ యాచకులందరికీ ప్రస్తుతం అతడే ఇలవేలుపు. అధిష్టాన వర్గానికి అతడు అత్యంత సన్నిహితుడని వాళ్ళ విశ్వాసం. క్షణంలో రకరకాల సైజుల్లో ఉన్న వందలాది పూలదండలు అతని మీద దాడి చేసి తమ బరువు కింద అక్షరాలా అణిచిపారేశాయి. రంజన్ బాబు జిందాబాద్ అంటూ ఎవరికి వారు పోటీ ఉడి గాత్రబలం అంతటిని కూడదీసుకుని చేస్తున్న నినాదాలతో పరిసరాలు మారుమోగిపోయాయి. మొత్తం మీద అది దేవిరింపుతో కలిసిన అతి చక్కని భజన సన్నివేశం. స్వాగతం రంజన్ బాబు, హృదయపూర్వక స్వాగతం. ముఖ్యమంత్రి చౌదరి ఉప్పొంగిపోతూ అన్నాడు. చాలా కాలం తర్వాత మా రాష్ట్రానికి వచ్చారు, చాలా సంతోషం. మీకు ఎంతగానో కృతజ్ఞత. ఓ అలా అనకండి, దయచేసి రావడం నా బాధ్యత. ఇంత ఆదరపూర్వక స్వాగతానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి రంజన్ బాబు, వీలైనంత వినయాన్ని ధ్వనింపజేస్తూ అన్నాడు. మీ లగేజ్ ఏది సార్? చేయవలసిన పని మీద శ్రద్ధ వహించే ఎమ్మెల్యే ప్రమోద్రాయ్ అడిగాడు. అతడు మహేంద్రనాథ్ ముఠాలప్ మనిషిని అందరికీ తెలుసు. కాస్త ఆ కాగితాలు ఇస్తారా? ఇంతకీ మీ బ్రీఫ్ కేసు ఎక్కడుంది? మీతో మీ పర్సనల్ అసిస్టెంట్ కూడా వచ్చాడా? నేను చాలా సింపుల్ మనిషిని మిత్రమా, రంజన్ అన్నాడు. నాకు PA లేడు, బ్రీఫ్ కేసు లేదు, ఒకే ఒక్క సూట్ కేసు, ఇదిగో కాగితం. జేబులు గాలించి ఎట్టగేలకు పైకి తీశాడు. ప్రమోద్రాయ్ తక్షణమే దానిని అందుకున్నాడు. నోరుగాకపోయినా అధిష్టాన వర్గం నోట్లో బాకాలంటే ఆ మనిషిని సంతోషపెట్టడానికి ఏమైనా చేసి తీరవలసిందే. తదుపరి ఆ పటాలం రంజన్ బాబు చుట్టూ వేలాడుతూ టర్నల్ భవనంలోకి తిరిగి వచ్చింది. అక్కడక్కడ కాస్త సందు విడిచిపెట్టింది. ధైర్యం చేయగలిగిన కొంతమంది పాత్రికేయులు అందులోంచి ఎలాగో లోపలికి చొచ్చుకుపోయారు. గౌరవనీయ అతిథికి కేక వేస్తే వినిపించేంత దూరానికి మాత్రం వెళ్ళగలిగారు. చుట్టూ దడిగట్టేసిన స్థానిక నాయకులు, ప్రెస్మెన్ కానీ పోస్ట్మెన్ కానీ, బయటవాడెవడూ తన గుంపును చీల్చుకుని ఏ పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళనిచ్చేలా లేరు. కనుక పాత్రికేయుల ప్రశ్నలు పిడబొబ్బలుగా మారి నాయకుల తలల మీదుగా ప్రయాణం చేశాయి. ఏ పని మంది ఇచ్చారు సార్? PTI విలేకరి అడిగాడు. ఓ అది చాలా సింపుల్ పని అండి, రంజన్ బాబు కూని రాగం తీస్తున్నట్టు అన్నాడు. సింపుల్ పని మీద వచ్చిన సింపుల్ మనిషిని నేను, మీకు తెలియదా? ఏ మాకు ఆ విషయం తెలుసు సార్, UNI విలేకరి తిప్పికొట్టినట్టుగా అన్నాడు. మీరెంత సింపులో దేశమంతటికీ తెలుసు. మీరు వచ్చిన ఆ సింపుల్ పని ఏమిటో దయచేసి మాకు చెప్తారని. సింపుల్ పనే కానివ్వండి, మీకు చెప్పేంత మరీ సింపుల్ కాదు. చూశారు రంజన్ బాబు అన్నాడు. అలాగా సమాచార భారత్ విలేకరి అందుకున్నాడు. మీ చేత ఏమైనా చెప్పించడానికి మేమే మాట్లాడి సహకరిస్తాం సార్. ముఖ్యమంత్రి మీద వచ్చిన తీవ్రమైన ఆరోపణలను పరిశీలించడానికి అధిష్టానం మిమ్మల్ని ఇక్కడికి పంపించిందన్నమాట నిజమేనా? PTI విలేకరి పోటీలో తాను వెనకబడిపోతే ఎలా అనుకున్నట్టున్నాడు. ఇబ్బంది కలిగించడంలో మాత్రం తక్కువగాని మరో ప్రశ్న వెనువెంటనే సంధించాడు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఇక్కడ గ్రూపుల బలాబలాలను అంచనా వేయడానికే మీరు ఇక్కడికి వచ్చారనుకోవచ్చా? అధిష్టాన వర్గం నియమించిన అధికారిక అభ్యర్థి అవకాశాలు ఎలా ఉంటాయి? ఓ స్థానిక పత్రికకు చెందిన విలేకరి ప్రశ్నించాడు. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తల రూపంలో నిత్యం కట్టుకథల్ని అందించడం ఈ పత్రికకు ఓ రివాజు. ముఖ్యమంత్రి చౌదరి గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న మాట నిజమేనా? గిరికి అనుకూలంగా ఆయనను ఒప్పించడానికే మీరు ఇక్కడికి వచ్చారా? మరో విలేకరి అడిగాడు. అతడి పత్రిక సంజీవరెడ్డిని అదే పనిగా ఆడిపోసుకుంటూ ఉంటుంది. సంజీవరెడ్డి పార్టీ అధికారిక అభ్యర్థి అన్న విషయంతో మీరు ఏకీభవిస్తారా లేదా? ఓ ప్రత్యేక విలేకరి గొంతు జించుకుంటూ అడిగాడు. ఎక్కడో ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు చిత్రించే వార్తనో లేదా అధమపక్షం ఏదైనా వివాదాస్పదమైన వార్తనో ఇతని నుంచి ఇతని పత్రిక ఆశిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా మంచి జరుగుతున్నట్టు వార్త రాస్తే తన ఉద్యోగం ఊడిపోవడం ఖాయమన్న నిర్ణయానికి అతడు ఎన్నడో వచ్చేశాడు. రాను రాను ప్రశ్నలు తామరతంపరగా పెరిగిపోయి మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. గుంపు కదిలిపోతుండటంతో విలేకరులు ఆత్రుత కొద్దీ వరుసబెట్టి ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టారు. సమాధానాలు కూడా అదే వరుసలో వస్తాయని ఎదురు చూశారు. అయితే రంజన్ బాబుకు వేరే ఆలోచనలు ఏవో ఉన్నాయి. చుట్టూ మితిమీరినన్ని ప్రశ్నలు వేలాడుతున్నాయి. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు అతడు ఎలాగో జవాబు చెప్పదలుచుకోలేదు. తప్పించుకోవడానికి అతడికి ఇప్పుడు చక్కని ఉపాయం తట్టింది. బలవంతంగా చిరునవ్వు తెచ్చిపెట్టుకుని సాగదీస్తూ అన్నాడు, మిత్రులారా, మీరు మరీ దూరం వెళ్ళిపోతున్నారు. వెంట వెంటనే ప్రశ్న మీద ప్రశ్న గుప్పించేస్తున్నారు. ఇంకోసారి ఎప్పుడైనా మీ ప్రశ్నలకు తప్పకుండా జవాబు చెప్తాను. ఆజీ, ఇప్పటికి సెలవు అంటూ ఆగ్రహంతో బుసలు కొడుతున్న జర్నలిస్టులను వదిలేసి ఎక్కడా వంగని పందిరి రాటరా ముందుకు సాగిపోయాడు. అప్రయత్న సంచార పత్రికా గోష్ఠి అలా ముగియగానే సింపుల్ రంజన్ బాబును ఎంతో సింపుల్గా ఉండే హోటల్ చంద్రగుప్త ఇంటర్కాంటినెంటల్లోని ఓ సింపుల్ ఎయిర్ కండిషన్ స్పెషల్ సూట్లోకి తోడుకొని వెళ్ళారు. ఆ తర్వాత స్వాగత సత్కారాల పోటీ ప్రారంభమైంది. స్థానిక విలేకరులకు రాయడానికి మరో వార్త కనిపించలేదు. రంజన్ బాబు పర్యటనను మించిన వార్తాంశం మరొకటి ఉండటం అసాధ్యమే. దేశానికి రంజన్ బాబు ఎంతో అంకిత భావంతో అందించిన లెక్కలేనన్ని ఘన సేవలను ప్రస్తుతిస్తూ స్థానిక వందిమాగుదల నుంచి విడుపు లేని ప్రకటనల ప్రవాహం పత్రికల్ని ముంచెత్తివేసింది. ప్రచురించడానికి మరేదీ కనిపించక పత్రికల్ని వాటితోనే నింపవలసి వచ్చింది. ఆ ప్రకటనల పరిమాణాన్ని బట్టి చూస్తే తరగని దేశభక్తితో రంజన్ బాబు ఇచ్చేసిన సేవలకు భారతమాత అసలు ఎప్పటికైనా రుణం తీర్చుకోగలదా అనిపించింది. అతడి పర్యటన రాష్ట్ర ప్రజలకు గొప్ప వరప్రసాదంగా ఆ ప్రకటనలు అభివర్ణించాయి. అయితే ఎందుకో ఎలాగో వివరించిన వాళ్ళు ఒక్కరూ లేరు. ప్రజలు తమ అంతరాంతరాల్లోంచి ఉబికి వచ్చే కృతజ్ఞతాభావంతో ఆయనను స్వాగతిస్తున్నారు. వగైరా వగైరా వాక్యాలతో అవి నిండిపోతున్నాయి. ఇందులో ఒక్క ముక్కను విశ్వసించిన వారు రాసిన వాళ్ళలో కానీ చదివిన వాళ్ళలో కానీ ఒకరూ లేరు. గౌరవ అతిథికి స్వాగతం చెప్పడానికి జరుగుతున్న పోటీ పరాకాష్ఠకు చేరిన కొద్దీ మధ్యాహ్న రాత్రి విందులకు, టీ పార్టీలకు, అల్పాహార కార్యక్రమాలకు వచ్చి పడుతున్న ఆహ్వానాల వరదను ఎలా నిరోధించాలో ఎవరికీ అర్థం కాలేదు. చౌదరి వర్గానికి చెందిన సేట్లు మహేంద్రనాథ్ శిబిరానికి చెందిన షావుకార్లతో పోటీకి దిగారు. శత్రు శిబిరాలకు చెందిన ఉద్దండులు బహిరంగంగా ఘర్షణలకు పాల్పడిన సంఘటనతో పాటు ఓ కత్తిపోటు ఘటన జరిగింది. రెండు పక్షాలకు చెందిన యువక రౌడీలు ఆ రోజు రాత్రి పగలు అనేక సార్లు వీధుల్లోకి వచ్చి బాహాబాహీ కలబడ్డారు. మహిళా మండళ్లు పోటీపడి ఊరేగింపులు సాగిస్తూ పూనకం వచ్చినట్టు చెలరేగిపోయి ఒకరు పుచ్చును ఒకరు వేలెత్తి చూపించుకున్నారు. దుర్భాషాపూరితమైన ఈ జీవిత కథనాలు ఎక్కడా సంక్షిప్తీకరణ అన్నది లేకుండా సర్వసమగ్రంగా ఉన్నాయి. ఆ తర్వాత దయతో బహిరంగ ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా రంజన్ బాబుకు కుప్పల తెప్పలుగా ఆహ్వానాలు ఉచ్చిపడసాగాయి. అప్పటికే చౌదరి అభిమానులు చలనచిత్ర నటీమణులతో కూడిన రెండు బృందాల మధ్య కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు. దానికి ప్రారంభోత్సవం చేయవలసింది రంజన్ బాబు. అతడు ఆ పని ఎలా చేస్తాడో గడుగ్గాయలు ఎంతో కమ్మగా ఊహించుకోవడం ప్రారంభించారు. మరోవైపున మహేంద్రనాథ్ అనుయాయి ప్రమోదరాయ్ కేవలం అవయవ లావణ్యం గీటురాయిగా సగటు వయసు 30 మించిన ఓ అందమైన ఖవ్వాలి గాయనీమణుల జట్టును పోగు చేసి వాళ్ల విశేష కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఇక న్యాయవాదుల పోటీ సంఘాలు రెండు ఎవరి ఆహ్వానాన్ని మన్నించాలో తెలుసుకునే సందిగ్ధంలో రంజన్ బాబును నిలబెట్టాయి. ఒక సంఘం తనను తను అభ్యుదయశీలిగా చిత్రించుకుంటుంటే మరో సంఘం తనను ప్రజాస్వామికంగా అభివర్ణించుకుంటూ ఉంటుంది. ఈ ఇంటి మీద కాగి ఆ ఇంటి మీద వాలటానికి వీల్లేదన్నంత ఖచ్చితంగా ఉంటుంది ఈ సంఘాల్లోని సభ్యత్వం. రంజన్ బాబు అభ్యుదయ భావాన్నో ప్రజాస్వామ్యాన్నో దేనినో ఒకదాన్ని ఎంచుకోక తప్పేటట్టు లేదు. ఏ సంఘము మరో సంఘంతో రాజీ పడే అవకాశమే లేదని న్యాయశాస్త్ర కోవిదులు నిర్ణయానికి వచ్చేశారు. కేవలం రంజన్ బాబును తమ ఉత్సవానికి ఆహ్వానించడం కోసమే రాత్రికి రాత్రి అనేకానేక సంఘాలు పుట్టుకొచ్చేశాయి. ఎన్నడూ ఆలోచనకైనా అందని కార్యకర్తల నామధేయాలతో, ఎప్పుడూ కని విని ఎరుగని సంఘాల లెటర్ హెడ్ల ప్రచురణతో అనేక ప్రింటింగ్ ప్రెస్లకు చేతి నిండా పని దొరికింది. అంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ సృష్టి జరిగిపోవటం నిజంగా అద్భుతం. ఇందులో రెండు గ్రూపులు సమానంగా పాల్పంచుకున్నాయి కనుక రెట్టింపు అద్భుతం. రంజన్ బాబు రాష్ట్ర ప్రదర్శన ఒక కీలక సమయంలో సంభవించింది కనుక అది కూడా కీలకమే అయింది. దేశానికి రాజకీయ భారమితిలా పనిచేసే తృతీయ సభ లాంటి పార్లమెంటు సెంటర్ హాల్లో ఆందోళన మిళితమైన ఊహాగానాలు సాగుతున్నాయి. అధికార పక్షంలో తథ్యమనిపిస్తున్న చీలిక గురించి జరుగుతున్న వేడి వాడి వాదోపవాదాలతో హాల్ మారుమోగుతుంది. ముఖ్యమంత్రులందరూ పరస్పర భ్రాతృ యుద్ధోద్యోగంలో రాజకీయ బేరసారాల్లో తల మునకలవుతున్నారు. అధిష్టాన వర్గం తమ పట్ల తలపెట్టిన వైఖరి విషయంలో కేంద్రం ముఖ్యమంత్రులను ఎప్పుడూ డోలాయమానంగానే ఉంచుతూ ఉంటుంది కనుక ఇలా జరగటం అసాధారణం కాదు. ప్రారంభంలో ప్రతి ముఖ్యమంత్రి హీరోలాగానే కనిపిస్తాడు, ఆ తర్వాత విలన్లా మారిపోతాడు. కొన్నేళ్ల క్రితం మహేంద్రనాథ్ విషయంలో ఇలానే జరిగింది. ఇక ఇప్పుడు చౌదరి వంతు కనుక మహేంద్రనాథ్ వర్గానికి చెందిన ఎంపీలు చౌదరిని నిష్క్రమించబోతున్నాడన్న ప్రచారాన్ని కసిదీరా ప్రారంభించేశారు. చౌదరి ఒకేసారి జోడు గుర్రాల స్వారీకి యత్నించినట్టు వాళ్ళ ఉద్ఘాటన. ఫలితం రెండు అతన్ని ఈడ్చి తన్నాయి. మొరార్జీ దేశాయ్ కాతారంటే ఎలాగో ఏవగింపే. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఎట్టకేలకు అతని ద్రోహబుద్ధిని అర్థం చేసుకుని తన్ని తగలేయడానికి ఒప్పుకున్నారు. అంచేత ఏ విధంగా చూసినా ఆ గాడిద కొడుకు నిష్క్రమణ ఖాయమని వాళ్ళు నిర్ధారించేశారు. ఈ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం ఒకటి ప్రధానమంత్రిని కలుసుకుని చౌదరి పాల్పడిన అత్యంత ఘోరమైన తప్పుల్ని విశదీకరించడం ద్వారా యథావిధిగా ఇందుకు ప్రయత్నాలు మొదలైపోయాయి. చౌదరి గురించి వాళ్ళు నిర్ద్వందంగా ఇలా చెప్పారు. ఏ, పార్టీ క్రమాలను అతడు ముందుకు తీసుకుపోలేడు. బి, వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చగల సామర్థ్యం అతనికి లేదు. సి, ఎప్పుడూ ముఠాపక్షపాతంతోనే వ్యవహరిస్తూ ఉంటాడు కనుక ప్రభుత్వంలో సుస్థిరతను కాపాడలేడు. డి, అతడి పట్ల మెజారిటీ శాసనసభ్యుల్లో విశ్వాసం లేదు. ఈ, పచ్చి అవినీతి పరుడు, ఆ విషయం జనం కూడాకు వస్తున్నారు. ఎఫ్, అభ్యుదయ దృక్పథం బొత్తిగా లేని మనిషి. జి, అన్నింటికంటే ముఖ్యంగా అతడు ప్రధానమంత్రికి విధేయుడు కాడు. అత్యంత అంతరంగికులతో మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న చర్యల పట్ల అసమ్మతిని వ్యక్తం చేశాడు. కనీసం ప్రకటించవలసినంత సమ్మతిని ప్రకటించలేదు. ఈ మధ్య బొంబాయిలో అతడికి మొరార్జీ దేశాయ్కి మధ్య జరిగిన ఓ ఆంతరంగిక సమావేశంలో తన మద్దతు ఆయనకే ఉంటుందని రహస్యంగా వాగ్దానం చేసినట్టు తమ వద్ద నిఖార్సిన సాక్ష్యం ఉందని కూడా వాళ్ళు ఘోషించారు. అభివృద్ధి నిరోధక స్వార్థపరశక్తులతో నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న నేటి ఘర్షణల్లో చౌదరి బొత్తిగా ఆధారపడదగిన మనిషిని, విశ్వసించదగిన వ్యక్తిని వాళ్ళు పునరుద్ఘాటించారు. పార్టీని కాపాడటానికి, ఇందిరాగాంధీని బలోపేతం చేయడానికి మిగిలిన ఏకైక మార్గం సాధ్యమైనంత త్వరగా అతన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి పడదోయడమని వాళ్ళ తిరుగులేని నిష్కర్ష. ప్రధానమంత్రి వాళ్ళ మాటలు విని చిరునవ్వు చిందించి ఊరుకున్నారు తప్ప అలా ఇలా ఒక్క మాట కూడా అనలేదు. అనే అలవాటు ఆమెకెటూ లేదు. అయినా సరే చాలామంది ఎంపీలు ప్రధానమంత్రి చిరునవ్వుకు భాష్యం చెప్పగల ప్రజ్ఞావంతులుగా తయారయ్యారు. చాలా కాలంగా లేదా అలా వాళ్ళు చెప్పుకున్నారు. ఇందిరాగాంధీతో ఇంటర్వ్యూ పూర్తయిన విను వెంటనే చౌదరి వ్యతిరేక వర్గానికి చెందిన ఎంపీలు ప్రధానమంత్రి చిరునవ్వులోని అంతరార్థాన్ని విశ్లేషిస్తూ చౌదరికి ఏ రోజునైనా ఉద్వాసన జరగవచ్చునని ఉద్ఘాటించారు. అది ఇంకా కేవలం సమయ సందర్భాలకు పరిమితమైన వ్యవహారమని స్పష్టం చేశారు. మొదటి ప్రతినిధి బృందం కలుసుకున్న వెను వెంటనే ఈసారి చౌదరి వర్గానికి చెందిన రాష్ట్ర ఎంపీల ప్రతినిధి బృందం ప్రధానమంత్రిని కలుసుకుని ఆమెను ఇలా నమ్మించబోయింది. ఏ, ముఖ్యమంత్రి చౌదరి మహాద్భుతంగా పనిచేస్తున్నాడు. బి, త్వరగా నిర్ణయాలు తీసుకుని అంతకంటే త్వరగా అమల్లోకి తీసుకొచ్చే మనిషి ఆయన. సి, ప్రధానమంత్రికి ఆయన అత్యంత విధేయుడు. ఆ మాటకొస్తే నెహ్రూ కుటుంబం మొత్తానికి ఆయన నమ్మిన బంటూ. హనుమంతుడి రొమ్ములా ఎవరైనా సర్జన్ ఆయన రొమ్మును కనుక చీల్చి చూస్తే గుండె మీద చెక్కున్న ప్రధానమంత్రి రూపమే ప్రత్యక్షమవుతుంది. డి, రాష్ట్రంలో సుస్థిరత్వాన్ని కాపాడాలన్నా, వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చాలన్నా చౌదరికి మద్దతు కొనసాగించడము, ఆయనను మరింత బలోపేతం చేయడమే మార్గం. ప్రధానమంత్రి ఈ ప్రతినిధి వర్గాన్ని కూడా చిరునవ్వుతోనే ఆదరించారు. చిరునవ్వుకు అర్థ వివరణ చేయడంలో వీళ్ళు సమాన ప్రజ్ఞావంతులే గనక అధిష్టాన వర్గం 100% చౌదరిని సమర్థిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చేశారు. 100% మాత్రమే, ఎందుకంటే మద్దతు శాతాన్ని అంతకు మించి పెంచే అవకాశం లేదు. మరి ఇవే గ్రూపులు మొరార్జీని కలుసుకుని అంతే సమధికోత్సాహంతో చౌదరికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా తమ వాదాలు వినిపించాయి. ఒక పాఠం, చౌదరి మహాదుర్మార్గుడు. మీకు మాత్రం తెలియదా సార్? నాకు ఎలా తెలుస్తుంది? మొరార్జీ తటాలను ఎదురు ప్రశ్న సంధించారు. ఆయనకు తెలుసు కనుకనే ఇలా అన్నారని ప్రతినిధి వర్గం ఆ ప్రశ్నకు అర్థం చెప్పుకుంది.
ఎంతైనా మొరార్జీ తనకు తెలుస్తుందని ఎలా చెప్తారు? అదేగాక అటువంటి స్వయం ప్రకటన సత్యం ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది? అతడు ఇందిరాగాంధీకి చెంచాగా మారాడు. మీ మీద బురద చల్లడానికి తెగించాడు సార్. మేమందరం కొన్ని దశాబ్దాలుగా మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళం సార్. వాళ్లలో చాలామందికి అలా చెప్పుకోవడానికి తగినంత వయసు లేదని మొరార్జీ గమనించారు. ఈ వాస్తవాలను మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం సార్. మూకుమ్ముడిగా మీ ఓట్లు గిరికి వేయండి. రాష్ట్రానికి చెందిన ఎంపీలపై ఎమ్మెల్యేలపై చౌదరి విపరీతం ఒత్తిడి తెస్తున్నాడు. మన అధికారిక అభ్యర్థి అయిన సంజీవ్ రెడ్డిని బాహాటంగా విమర్శిస్తున్నాడు సార్. అతగాడు ఇటువంటి కుతంత్రాలకు పలబడుతున్నట్టు మీకు తెలిసి ఉండకపోవచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నారు? నాకంతా తెలుసునని మీరు ఇప్పుడే కదా అన్నారు. అన్నారా లేదా? మొరార్జీ తిప్పికొట్టారు. రెండో పాఠం. మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు సార్. ముఖ్యమంత్రి చౌదరికి వ్యతిరేకంగా కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు సార్. వాస్తవానికి ఆయన మన అధికారి అభ్యర్థి సంజీవ్ రెడ్డి కోసం హర్నిసులు కృషి చేస్తున్నారు సార్. పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి పార్టీ అభ్యర్థి కోసం పనిచేయడంలో అబ్బురం ఏముంది? మొరార్జీ ఎదురు ప్రశ్న వేశారు. ఆ మాటతో ఒక్కసారిగా ప్రతినిధి వర్గం మీద చన్నీళ్లు గుమ్మరించినట్టయింది. మీకు తెలుసు సార్, చౌదరికి మీరంటే వల్లమాలినంత ఆరాధన. నాకు తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? మొరార్జీ నిలదీశారు. ఆయన ఇందిరాగాంధీ నకసిక పర్యంతం వ్యతిరేకిస్తున్నారు, అది ప్రత్యేకమైన అర్హత? మొరార్జీ మధ్యలో తుంచుతూ అడిగారు. ఆయనకు మీరు గట్టి మద్దతు ఇవ్వాలి సార్. ఆయన ఏమైనా ఎన్నికల్లో నిలబడ్డా? మొరార్జీ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నలు ఎదురు ప్రశ్నలతో ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత కూడా తమ పరిస్థితి ఏమిటో ఏ గ్రూప్కి అర్థం కాలేదు. సరిగ్గా ఆ కారణంతోనే మొరార్జీ తమ పాఠంతోనే ఏకీభవించారని రెండు గ్రూపులు దీనికదే విశ్వసించి అలా ముక్త కంఠంతో చెప్పుకుంటూ వచ్చాయి. రాష్ట్రంలో పరిస్థితిని అక్కడికక్కడే తెలుసుకోవడం కోసం రంజనబాబు విచ్చేస్తున్నారన్న వార్త వ్యాపించగానే రెండు పక్షాలు ఆ అత్యద్భుత వ్యక్తి ఎంపికలో ముఖ్య పాత్ర తమదంటే తమదని ఎంతో ఆర్భాటంగానూ తమకంతోనూ చెప్పుకోవడం ప్రారంభించాయి. రంజనబాబుతో ఎంతో సన్నిహిత వ్యక్తిగత మైత్రి, ఆ పైన ఇటు అధిష్టాన వర్గం ఆశీస్సులు తమకే ఉన్నట్టు చెప్పుకుని రెండు పక్షాలు రొమ్ము విరుచుకున్నాయి. అఫ్రోజాబాద్లో రంజన్బాబు పట్టపగ్గాలు లేకుండా ఉన్నాడు. అయితే చౌదరి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త పాటిస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత యాదృచ్ఛికంగా నగరానికి వచ్చిన కూరిమి నేస్తమైన ఓ డాక్టర్ మిత్రుడితో కలిసి తన హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కార్యశూరుడైన ప్రమోద్ రాయ్ కేవలం రంజన్జీ కంపెనీ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా అతన్ని త్రివేంద్రం నుంచి విమానంలో రప్పించాడు. చౌదరిని ఆ డాక్టర్ దుమ్మెత్తి పోస్తుంటే రంజన్ ప్రోత్సాహ సూచకంగా ధ్వనించే శబ్దాలు చేస్తున్నాడు. అవినీతితో పుచ్చిపోయాడు. డాక్టర్ అన్నాడు, డబ్బు టన్నుల్లో ఉందన్నమాట. రంజన్ అన్నాడు, అవును, సిగ్గు బిడియాలు బొత్తిగా లేని స్త్రీలోలుడు. డాక్టర్ అన్నాడు, ఆహా, సొంత జనాన కూడా ఏర్పాటు చేసుకున్నాడేమిటి? రంజన్ అన్నాడు. రంజన్ వెంట వెంటనే స్పందిస్తున్నాడు, కానీ అందులో చౌదరి పట్ల డాక్టర్ ఆశించినంత వ్యతిరేకత వ్యక్తం కావటం లేదు. దాంతో డాక్టర్ తన తదుపరి రెస్టారాన్ని బయటకు తీశాడు. ఇక తాగుడంటావా, చేప తాగినట్టు తాగుతూ ఉంటాడని అందరికీ తెలుసు. ఇంకేం ఉండవలసినన్నీ ఉన్నాయన్నమాట, రంజన్ వ్యాఖ్యానించాడు. భాక్రా సైజులో అతడి దగ్గర విదేశీ మద్యం రిజర్వాయర్ ఉండి ఉంటుంది. ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలో డాక్టర్కి తోచలేదు. ఈ దిక్కుమాలిన డొంక తిరుగుడంతా దేనికి అనుకున్నాడు మనసులో. మరో పావు కదిపి చూశాడు. ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి పూర్తిగా అవిధేయుడు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఆ విషయం చెప్తారు. రాష్ట్రపతి ఎన్నికలో గిరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఈ మధ్య అతని మాటల ధోరణి గమనిస్తుంటే ఈ విషయంలో సందేహానికి అవకాశమే లేదనిపిస్తోంది. మంచిది డాక్టర్, ఆ మనిషిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, అది నాకు వదిలే. మన పాత రోజుల జ్ఞాపకార్థం ఇప్పుడు మనం చేయవలసింది అంటూ రంజన్ బాబు చీకటి నిండిన ఆ గదిలో సీసాలా కనిపిస్తున్న ఓ వస్తువును పైకి తీశాడు. లేదు మిత్రమా, వెరీ వెరీ సారీ, రంజన్ ప్రారంభించాడు. నువ్వు ముఖ్యమంత్రికి ఎంతో అంతరంగికుడివి, కనుక తిన్నగా విషయం చెప్పిస్తాను. ఆయనకు వ్యతిరేకంగా చాలామంది నోట చాలా విషయాలు విన్నాను. కంపరం, ఆగ్రహం, వినోదం కలగలిపిన మానసిక స్థితిలో కూడా శేఖర్కు ఆ ఇంటర్వ్యూ వేడుక పుట్టిస్తోంది. చౌదరి ఏ పాపం ఎరగడని, ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఆయన విరోధులు చెప్తున్నవన్నీ ఒట్టి అబద్ధాలని రంజన్ బాబుకు నచ్చ చెప్పడానికి గంట సేపటి నుంచి విఫల యత్నం చేశాడు. పూర్తిగా రెండు పగళ్ళు రెండు రాత్రులు ఆయా వ్యక్తులతోనూ చిన్న చిన్న గ్రూపులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు జరిగిన తర్వాత ఇది చిట్ట చివరి ఇంటర్వ్యూ. ముఖ్యమంత్రి విరోధులు అవినీతి దుష్పరిపాలనకు సంబంధించి అత్యద్భుత కథలు వినిపించారు. వాస్తవం లేచి మాత్రంగానైనా ఉండటానికి అవకాశం లేని కాకమ్మ కథల్లా అవి ధ్వనిస్తున్నా, వాటిని సృష్టించిన వారు మాత్రం వాటిని సాక్షాత్తు దేవదూత నోట వెలువడిన సత్యాల్లా చెప్పుకున్నారు. అధిష్టాన వర్గం ప్రతినిధిగా వచ్చాడు కనుక మాటల్లో ఒకవైపు మొగ్గినట్టు కనిపించకపోయినా రంజన్ బాబు ముఖ్యమంత్రి విషయంలో తన కలవరాన్ని సూచనగా వ్యక్తం చేయనే చేశాడు. చౌదరి ఆదేశం ప్రకారం అతన్ని కృషి చేయడానికి తను అక్కడికి వచ్చాడు. సో మిస్టర్ శేఖర్, రంజన్ సంభాషణ ముగిస్తూ పరిహాసంతో పాటు కీడును ధ్వనింపు చేస్తున్నట్టు అన్నాడు. గుడ్ లక్, నేను చెప్పవలసినవి నేను చెప్తాను, గుడ్ బై. అప్పుడే అక్కడే అతడి చప్పిడి ముక్కు మీద గుద్దాలని శేఖర్ కనిపించింది. కానీ కోపాన్ని ఎలాగో అణుచుకుని రంజన్ మీద మరింత మర్యాదను కుమరించాడు. మొత్తం మీద నల్లేరు మీద నడకలా సాగిపోయిన ఈ ఆత్మవంచన పర్వంలో అసమ్మతిని ప్రకటించిన ఏకైక వ్యక్తి అరుణ. రంజన్ బాబు గురించి ఆమెకి ఏమీ తెలియదు. అయినా విమానాశ్రయంలో అతన్ని చూసిన క్షణంలోనే అతడి పట్ల ఏబగింపు కలిగింది ఆమెకు. బహిరంగంగా అతనిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ప్రారంభించింది. ఆ క్రమంలో ప్రత్యర్థి గ్రూపులు రెండింటికి ఆమె కంటగింపుగా పరిణమించింది. ప్రతి గ్రూపు తనను అవతల గ్రూపుకు చెందిన మనిషిగా చిత్రిస్తుండటంతో ఆమె మరింత మనస్తాపం చెందింది. చౌదరి మహేంద్రనాథ్ ఇద్దరికిద్దరు దగాకూరులే అంటూ ఇల్లెక్కి చాడటం ప్రారంభించింది. ఆ పైన ఢిల్లీ నుంచి దిగొచ్చిన ఈ మేధావి వాళ్ళిద్దరిని మించిన మాయగాడు అంది. పరిస్థితి విషమించకుండా నివారించడానికి చిట్ట చివరి యత్నంగా కొందరు శాసనసభ్యులు ఆమెతో వాదనకు దిగారు. తమ తమ గ్రూపులకు మరీ నష్టం జరగకుండా రంజన్ బాబు పర్యటన ఏదో విధంగా పూర్తయితే చాలునని వాళ్ళు ఆశించారు. అరుణ్ ఎంతో కొంత గౌరవించే మౌలాన ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. నువ్వు చెబుతున్న దానిలో వాస్తవం ఉండొచ్చు అరుణ, అయినా నీ విమర్శ వల్ల పార్టీకి జరిగే మేలేమిటి? పార్టీ ఇప్పుడు ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో నీకు తెలియదుగా. ఈ బరితెగించిన అవకాశవాదులు పార్టీకి చేస్తున్న మంచి ఏమిటి మౌలాన? ఆమె ఠక్కీమని ఎదురు ప్రశ్న వేసింది. అతడి చుట్టూ కుక్కల్లా తిరిగి వీళ్ళు ఏం సాధించబోతున్నారట? నీతో నేను వాదించలేను, మౌలాన అలసట ధ్వనించే గొంతుతో అన్నాడు. ఇతగాడు చౌదరికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఫిర్యాదు చేసి తీరతాడని అనుకుంటున్నాను. చేస్తే చేసుకునివ్వండి, నేను లెక్క చేయను. ఢిల్లీలో వీడి బండారం నేను బయటపెడతాను, ఇందిరాజీకి చెప్తాను. లెక్క చేయను, లెక్క చేయను, లెక్క చేయను, ఇది ఆమె పల్లవి. అయితే లెక్క చేయకుండా ఉన్నవాళ్ళు ఒక్కరూ లేరు, అలాగే ఆమె లెక్క చేయబోదని విశ్వసించేవాళ్ళు లేరు. అదంతా ఆత్మవంచనలో భాగం. రంజన్ బాబు ఇవ్వబోయే రిపోర్టును ప్రతి వాళ్ళు లెక్క చేసేవాళ్లే. ధర్మిలాను రంజన్ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక యోద్ధగా అరుణ మిగిలిపోయింది. ఆమె చేసింది తప్పని ఎవరూ అనుకోలేదు, ఒప్పని ఎవరూ అనలేదు. ఆమె తప్పు చేసింది అని అన్నవాళ్ళు ఎందరో ఉన్నా అసలేమీ అనని వాళ్ళు అంతకు మించి ఉన్నారు. కేవలం ఆమెను ఒక అస్పృశ్యురాలుగా పరిగణించి ఊరుకున్నారు. ఓ సరోవరాన్ని తలపింపజేసేలా ఉన్న తెల్లని టోపిల తలలు మరోసారి విమానాశ్రయం అంతటా నిండిపోయాయి. మహేంద్రనాథ్ అనుయాయులు అక్షరాలా నృత్యం చేశారు. వాళ్ళ అడుగులు గాల్లో తేలిపోతున్నాయి, వాళ్ళ తలలు మేఘమండలాన్ని తాకుతున్నాయి. ఆశ్చర్యమేముంది, ముఖ్యమంత్రి చౌదరిపై వాళ్ళు అత్యద్భుత విజయం సాధించారు. ముందు రోజు రాత్రి ప్రమోదరాయితో అతడి సహచరులతో మాట్లాడుతున్నప్పుడు రంజన్ బాబు పెదవులపై మెరిసిన చిరునవ్వులో ఏదో దివ్యత్వం వెల్లివిరిసింది. ఒక అందవికారమైన ముఖాన్ని దివ్య దరహాసం వెలిగించడం అసంగతంలా కనిపించవచ్చు, కానీ అది వాస్తవం. రంజన్ బాబు నివేదిక ఒక వారం రోజుల్లో లేదా నెల రోజుల్లో లేదా మీ ఆశల స్థాయిని బట్టి మీరు నిర్దేశించుకున్న గడువుల్లో చౌదరి భరతం పట్టించడం దాదాపు ఖాయమన్నమాట అర్ధరాత్రి సమయానికి అంతటా వ్యాపించిపోయింది. ఈ రోజు కోసం తమెంత శ్రమించి పనిచేశారు. ఆ చౌదరి ఎంత కొరకరాన్ని కొయ్యేలా పరిణమించాడు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులందరినీ తన వైపు తెప్పుకుని తన స్థానాన్ని దుర్భేద్యం చేసుకున్నాడు. ఇప్పుడు మహేంద్రనాథ్ వర్గీయులు కూడా ఆటల్లోని ప్రతి అంశంలో తామేమీ తీసిపోలేదని రుజువు చేసుకున్నారు. అమాంత పైకి దూసుకుపోవాలని తప్పించే యువకుడు ప్రమోద్రాయ్ ఒక ఉప ఎన్నికలో పోటీ చేసి శాసనసభలోకి అడుగుపెట్టడం, స్వల్పకాలంలోనే పైకి ఎదిగిపోవడం గ్రూపు పాలిట భగవత్ ప్రసాదంగానే రుజువైంది. ఎక్కడ ఏ తాడు గుంజాలో కనీసం శేఖర్కి తెలిసినంత క్షుణ్ణంగా ప్రమోద్కి తెలుసు. రంజన్ బాబు జిందాబాద్ అంటూ ప్రమోదరాయ నాయకత్వంలోని గుంపు నినాదాలు చేసింది. అర్పుల్లో తాము వెనకబడిపోకూడదన్నట్లు చౌదరి మనుషులు అటువంటి నినాదాలే అందుకున్నారు. రంజన్ సెలవు తీసుకుంటూ అరిగిపోయిన జోకులు పేల్చుతుంటే అక్కడ రాజకీయ నిర్బంధ శ్రోతలు బలవంతంగా విరగబడి నవ్వవలసి వచ్చింది. థ్యాంక్స్ ముఖ్యమంత్రిజీ, రంజన్ చౌదరితో అన్నాడు. మీ చూడచక్కని నగరంలో ఎంతో హాయిగా గడిపాను, ఎంతో సద్వినియోగమైంది హాజీ. ఎంత మాట రంజన్జీ, చౌదరి కూజిత స్వరంతో అన్నాడు. ఆనందమంతా మాది. నాకు అర్థం కావటం లేదు, నమ్మశక్యంగాని ఇంత శక్తిని మీరు ఎక్కడ దాచుకున్నారు? ప్రమోదరాయ్ వెంటనే అందుకుంటూ అన్నాడు. మీరు గమనించారా సార్, వచ్చినప్పటి నుంచి గడియారంలా పనిచేస్తూనే ఉన్నారు. మాలాంటి యువకుల్ని సిగ్గుతో చితికిపోయేలా చేశారు. విశ్రాంతి తీసుకోవడానికి కాస్తంత వ్యవధైనా మీకు ఉంటుందా అని. దానిదేముంది, నా పనే నాకు విశ్రాంతి, రంజన్ వినయ్ మొలకబోస్తూ అన్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇండియన్ ఎయిర్లైన్స్ అనౌన్సెస్ ద డిపార్చర్ ఆఫ్ అంటూ అనౌన్స్మెంట్ మొదలు కాగానే గాంధీ టోపీలు ధరించిన పటాలం విమానం ఉన్న దిశగా ముందుకు కదిలింది. అంతలో హఠాత్తుగా పుట్టుకొచ్చిన అలల అక్కడ ఒకంత సంచలనం సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న క్రిక్రిసిన ట్రాఫిక్లోకి ఏదైనా ఒక వాహనం వేగంగా దూసుకొచ్చినప్పుడు కనిపించే విలక్షణమైన కదలిక అది. ముఖ్యమంత్రి చౌదరి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని ఓ పోలీసు అధికారి చివరి నిమిషంలో అడుగుపెట్టేవారిలా పరుగు పరుగును అక్కడికి వచ్చాడు. అయితే ఆ పరుగులో ఒక పన్నాగం, ఆ తొందరలో ఒక సమయస్ఫూర్తి ఉట్టిపడుతున్నాయి. గుంపులో నుంచి సునాయాసంగా సాఫీగా ముందుకు చొచ్చుకు వచ్చేశాడు. కానీ దాదాపు సూట్ కేస్ సైజులో ఉన్న పెద్ద బ్రీఫ్ కేసును ఎంతోమంది మోకాళ్లకు తొడలకు తాటించక తప్పలేదు అతనికి. నునుసుగు దొంతరల మొహంలో స్పష్టంగా కనిపిస్తుండగా వెనపడేలా ఒగరుస్తూ ఎట్టకేలకు రంజన్ బాబును సమీపించి ఆయాసపడుతూ అన్నాడు, సారీ సార్, హోటల్లో మీ బ్రీఫ్ కేసును మర్చిపోయారు. థ్యాంక్ గాడ్, సమయానికి మేము వస్తువు మీకు అందించగలిగాను. క్షణకాలం పాటు రంజన్ బాబు ఆ బ్రీఫ్ కేసు వైపు శూన్య దృక్కులతో చూశాడు. వెనువెంటనే దాన్ని గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుపట్టాడు? ఎంతైనా అది తనదేగా మరి. ఓ హాజీ హాజీ, థ్యాంక్ యూ అన్నాడు. అతడి గొంతు మోతాదని మించి బిగ్గరగా వినిపించింది. రంజన్ బాబు తన మతిమరుపు గురించి అతి కష్టం మీద విశదీకరిస్తుంటే వేలాది చూపులు ఆ బ్రీఫ్ కేసున తుక్కుపోయాయి. ఆఫీసర్ దాన్ని అత్యంత భద్రంగా టైం బాంబును తలపింపజేసేలా విమానంలో రంజన్ సీట్ దగ్గరకు మోసుకెళ్ళాడు. కొన్ని నిమిషాల్లో రంజన్ నిచ్చెన పై మెట్టుకు చేరుకుని అభిమానులకు చేయి ఊపుతూ నమస్తే భంగిమను ప్రదర్శిస్తూ తన వేళ్లకున్న వజ్రపు డొంగరాలు మరోసారి ఉదయ సూర్యుడి కిరణాల నుండి మెరిసిపోతున్నట్టుగా తృప్తి చెందిన దేవతలా వెలిగిపోయాడు.